The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం వెంకట్ వుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం May 28, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా సమర్పించు భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట్ వుట్కూరి. ఎప్పటిలాగానే ఈ వారం కూడా ఒక సరికొత్త అంశంతో భారతీయత మన బాధ్యత ఒక చిన్న చర్చా విశేషాన్ని ఈ వారం చూద్దాం. ఈ వారం అంశంలోకి వెళ్లే ముందర పోయిన వారం పల్లపట్ల రేపల్ల మండలం పల్లపట్ల గ్రామంలో జరిగిన మనకి సాంబయ్య గారు అందుబాటులోకి రాలేకపోయారు కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల. అందుకని పోయిన వారం దాన ధర్మ చేస్తున్న ధర్మం సైడ్, దానం సైడ్ చేస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో గత 4 సంవత్సరాలుగా చేస్తున్న కొన్ని కార్యక్రమాల గురించి కులంకషంగా చర్చించడం జరిగింది. మళ్ళీ మనం సాంబయ్య గారిని 1-2 వారాల్లో ఈ షోలోకి పరిచయం చేసి ఆయన స్టోరీ, 15 సంవత్సరాలుగా వాళ్ళ గ్రామంలో ఒక గుడి కట్టడం కోసం ఎంత కష్టపడుతున్నారు అనే ఆయన ప్రయాణం, జర్నీని పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. అంతకంటే ముందల ఈ వారం మనం పరిచయం చేసుకోబోయే విశిష్టమైన వ్యక్తి శ్రీ 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 సాయిదత్త మానస పీఠం పీఠాధిపతులు శ్రీ పెందుర్తిలో ఉన్నటువంటి శ్రీ 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 లోకేశ్వరానంద మహారాజ్ స్వామీజీ గారు మనతో మాట్లాడటానికి అందుబాటులో ఉన్నారు. భారతీయత మన బాధ్యత కార్యక్రమంలో స్వామీజీకి ఎలా పరిచయం చేసుకోవటానికి కనెక్షన్ ఏంటి అంటే కనుక దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వైజాగ్ ఏరియాలో, వైజాగ్ విజయనగరం ఆ పరిసర ప్రాంతాల్లో స్వామీజీ గారు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఆయన సూచనలతో ఎన్నో కార్యక్రమాలు గత సుమారు 8-9 నెలల కాలంలో ఎన్నో కార్యక్రమాలు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ కలిసి చేయటం జరిగింది. సో అందుకని స్వామీజీ గారితో, స్వామీజీ అని మనకి సహజంగా అనగానే కేవలం పూజ, పునస్కారం, దైవం, స్పిరిచువాలిటీకి సంబంధించిన వ్యక్తి మాత్రమే అని మనం సహజంగానే అనుకుంటూ ఉంటాం. కానీ గ్రౌండ్ లెవెల్లో తిరిగి గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ స్కూళ్ళల్లో అన్నదాన కార్యక్రమాలు, పేద గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, అలాగే బయట ఉన్నటువంటి యాచకులకి దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం కానీ, ఇలా అనేకమైన కార్యక్రమాలు, అంటే ధర్మ కార్యక్రమాలు కాకుండా సమాజం కోసం చేసే కార్యక్రమాలు, అంటే పరోపకారార్థం ఇదం శరీరం అని మన పురాణాల్లో ఎట్లయితే ఉందో అది దానికి నిర్వచనం అని చెప్పాలి స్వామీజీ గారు. స్వామీజీ గారు లైన్లో ఉన్నారా? నమస్తే స్వామీజీ. స్వామీజీ గారు వచ్చే ముందర స్వామీజీ గారు ఇప్పటిదాకా చేసినటువంటి కార్యక్రమాలు ఒక్కసారి నేను శ్రోతల కోసం చదువుతాను. ఈలోపు స్వామీజీ గారు మనకి అందుబాటులోకి వస్తారు. స్వామీజీ గారు పెందుర్తి వైజాగ్ జిల్లాలో, పెందుర్తి ఏరియాలో, అంటే ఇప్పుడు వైజాగ్ కి అది ఆల్మోస్ట్ సబర్బ్ కింద వచ్చేసిందండి. సో పెందుర్తిలో శ్రీ సాయిదత్త మానస పీఠం ఉంది. ఈ పీఠానికి ఒక చిన్న గోశాల ఒకటి ఉంది. సో పీఠం అని అనగానే శ్రోతలందరూ ఒక పెద్ద వ్యవహారం, చాలా పెద్ద వ్యవస్థ అని అట్లా అనుకోవద్దు. చాలా చిన్న పీఠంలో స్వామీజీ ఉంటున్నారు. సో స్వామీజీ గారికి ఒక గోశాల ఉంది, దాంట్లో సుమారు 15 గోవులు ఉన్నాయి. సో ఆ 15 గోవులు మనకి పరిచయం అవటానికి కారణం కూడా స్వామీజీ గోశాలలో ఎండకి వానకి గోవులు తడిసిపోతున్నాయి, గోవులకు సరైన ప్రొటెక్షన్ లేదు అనే ఉద్దేశంతో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ని అప్రోచ్ అవటం. అలాగే అప్రోచ్ అయిన దగ్గర నుంచి ఒక 3-4 నెలల కాలంలోనే మనం గోశాలకి పైన రేకులు వేయించి దానికి గోవులకి అట్లీస్ట్ మనకు చేతనైనంత వరకు దానికి వర్షానికి చలికి కాపాడే ప్రయత్నం చేశాము. అలాగే గోశాల కాకుండా స్వామీజీ గారు గ్రామాల్లోకి బాగా వెళ్తూ ఉంటారు. అంటే మనకి ట్రైబల్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆల్మోస్ట్ మీకు 60-70 కిలోమీటర్లు ప్రతి వారంలో, ప్రతి 4 రోజులకు ఒకసారి 60-70 కిలోమీటర్లు వెళ్ళటం. ఘాట్ రోడ్లు అంటే కొండలు కోనల ప్రాంతాల్లోకి వెళ్ళటం, ఆ గ్రామాల్లోకి వెళ్ళటం, అక్కడ ధర్మ ప్రచారం చేయటం, ఇళ్లలోకి వెళ్ళి అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇళ్లలో దీపారాజన చేసి వాళ్ళ ఇళ్లలో సహపంతి భోజనాలు చేసి వాళ్ళతో మమేకమయ్యి మన తిరుమల తిరుపతి దేవస్థానం సమర్సత ఫౌండేషన్ వాళ్ళు కట్టినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో కట్టిన ఒక సుమారు ఒక 60-70 గుళ్ళకి స్వామీజీ గారు ప్రతిష్ఠ చేసే కార్యక్రమంలో చాలా విరివిగా పాల్గొన్నారు. అలాగే పేద గర్భిణీ స్త్రీలకు కానీ లేకపోతే పేద విద్యార్థిని విద్యార్థులకు కానీ ప్రతి ఏకాదశి రోజు స్వామీజీ గారు పక్కనే ఒక స్కూల్ ఉంది. నమస్తే స్వామీజీ. నమస్తే స్వామీజీ, మీ వాయిస్ కొంచెం మాకు లోగా వినిపిస్తుంది, ఇంకొంచెం దగ్గరగా పెట్టుకునే ప్రయత్నం చేయగలరా స్వామీజీ? మీరు స్పీకర్ లో ఉన్నారా స్వామీజీ? ఓకే, సరే స్వామీజీ. ముందలగా మీరు మా షోలో భారతీయత మన బాధ్యత షోలో జాయిన్ అయినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు స్వామీజీ, మీకు శుభోదయం. స్వామీజీ, భారతీయత మన బాధ్యత కార్యక్రమంలో మిమ్మల్ని పరిచయం చేసుకోవడం నిజంగా మా అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీలో చాలా మందికి ఎన్నో విశేషాలు తెలుసుకోవాలని, గ్రౌండ్ లెవెల్లో ధర్మ పరిరక్షణ ధర్మ జాగరణ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీలాంటి హిందూ వారియర్స్ తో ఒక షో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది ఈ రోజుకి నెరవేరింది. ముఖ్యంగా మీకు మరొకసారి ధన్యవాదాలు స్వామీజీ. ముందలగా మన భారతీయత మన బాధ్యత శ్రోతల్ని మీకు మీరు పరిచయం చేసుకొని మీ గురువర్యులు ఎవరు, మీ పరంపర ఏంటి, మన పీఠం ఎక్కడుంది, ఆ కొన్ని వివరాలు మన శ్రోతలతో పంచుకుంటారా స్వామీజీ? కొంచెం లోగా వినిపిస్తుంది స్వామీజీ ఇక్కడికి, వాయిస్ చాలా లోగా ఉంది స్వామీజీ. స్వామీజీ గారు వేరే నంబర్ నుంచి డైల్ చేస్తారు. సో ఈలోపు నేను స్వామీజీ గారు చేసే కొన్ని కార్యక్రమాల గురించి మీకు శ్రోతలందరికీ వివరించే ప్రయత్నం చేస్తాను. ఈలోపు స్వామీజీ గారు కూడా జాయిన్ అవుతారు. ప్రతి ఏకాదశి రోజు స్వామీజీ ఏం చేస్తారంటే, ఆయన ఆశ్రమంలో పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఒక 100 మంది పిల్లల్ని ఎంచుకొని, ఆ హెడ్ మాస్టర్ చెప్పి 100 మంది పిల్లల్ని ఎంచుకొని అక్కడ స్వామీజీ ఉన్న ఆశ్రమంలో ఆ పీఠంలో ఒక 100 మంది పిల్లలకి ప్రతి ఏకాదశి రోజు అక్కడ వాళ్ళకి అన్నదానం చేయటం, అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్లో, అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకి పోయిన వారంలో చెప్పుకున్నట్లు. నమస్తే స్వామీజీ. ఇప్పుడు చాలా బాగుంది స్వామీజీ, చెప్పండి స్వామీజీ. మీ మీ మన శ్రీ సాయిదత్త మానస్ పీఠం ఎక్కడుంది, అలాగే మీ గురు పరంపర, ఈ ఇలాంటి వివరాలు మన శ్రోతల కోసం ఒక్కసారి చెప్తారా స్వామీజీ?
తప్పకుండా. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా మా నామధేయం, మా గురునామధేయం స్వామి సాయిదత్త లోకేశ్వరానంద మహారాజ్. ఈ పీఠం పేరు వచ్చేసి శ్రీ సాయిదత్త మానస్ పీఠం. ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లాలో 71వ వార్డు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కరప్షన్ లో 71వ వార్డు తెందుర్తిలో ఉందండి ఇది పీఠం. సుమారుగా మాకు ఇప్పటికి 32 ఏళ్ళు దాటి 33వ సంవత్సరంలోకి అడుగు పెట్టాము సాధనలో. గర్వం వయసుచ్చా ఈ శరీరానికి 43 ఏళ్ళు దాటి 44 వచ్చింది. అంటే మా 11వ యొక్క దీక్ష స్వీకరించి దీక్షానామాన్ని గురుదేవుల ద్వారా స్వీకరించి సాధనలో 32 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. అంటే ఒక నక్షత్ర మండలం పూర్తి చేసుకున్నాం.
32 ఏళ్ళు అంటే నక్షత్ర మండలం ఇదేంటి స్వామీజీ, మా నా కోసం మా శ్రోతల కోసం చెప్పగలరా
ఏమిటది?
ఈ 32 ఏళ్ళు అంటే ఒక నక్షత్ర మండలం అని అని ఏంటది స్వామీజీ, అది నాకు అర్థం కాలేదు.
నక్షత్ర మండలం ఒక తిరునక్షత్ర మండలం అని చెప్పేసి మనకి సాంప్రదాయంలో అంటే ఒక భారతీయ సాంప్రదాయం గానే ఉంది, లేకపోతే సరస్వతి సాంప్రదాయము, గిరి వరుణ తరుణ ఇలాగే అన్నిటికన్నా ముందు సాంప్రదాయం అనేటువంటి కృతయుగం నాడు ఆవిర్భవించినటువంటి దత్తాత్రేయుల వారితో ఆవిర్భవించినటువంటి దత్త సాంప్రదాయంలో 32 ఏళ్ళు దాటితే ఒక నక్షత్రం అంటే అన్ని గ్రహాలను దాటుకొని అన్ని గ్రహాలను చుట్ల పెట్టుకొని ఈ మేము చేసే ఏదైతే జప తపాదులు ఉంటాయో అవి అన్ని గ్రహాల్లో ఉన్నటువంటి జీవరాశులకి కూడా శక్తిని ఇస్తుంది అన్నమాట. ఏంటంటే మేము ప్రతిరోజు చేసేటువంటి ఈ జప తపాదులు ఏవైతే ఉంటాయో ఎవరి పేరు మీద కానీ ఎవరి గోత్రనామాలతో కానీ చేసేది లేదు. లోక కళ్యాణం కోసం సకల జీవ సౌభ్రాతృత్వం కోసం అని చెప్పి చెప్తూ సకల లోక సౌభ్రాతృత్వాన్ని కూడా చెప్తాము. అంటే ఎన్ని లోకాలు అయితే ఉన్నాయో అన్ని లోకాలు, ఆ అన్ని లోకాలు మనకి గ్రహ నక్షత్ర మండలం 32 గ్రహ నక్షత్ర మండలాలు ఉన్నాయని చెప్పి మనకి తెలియజేస్తుంది పురాణం వేదం కూడాను. మనకి సనాతన ఆదినాథ సాంప్రదాయంలో అండి, ఆదినాథుడు అంటే పరమశివుని అంశంతో ఉద్భవించినటువంటి ఆవధూత రూపకంగా వచ్చినటువంటిది మా ఈ దత్తాత్రేయ సాంప్రదాయం.
దత్తాత్రేయ సాంప్రదాయం అవును
అవునండి, అది 32 నక్షత్ర మండలం అంటే అదండి సూక్ష్మంగా.
ఓకే,
దీన్ని సవిస్తారం
చేసుకోవచ్చు. సో స్వామీజీ, ఇప్పుడు మనకి శ్రీ సాయి దత్త మానసపీఠం పెందుర్తిలో ఉందని చెప్పారు, అలాగే మీరు దత్త సాంప్రదాయం చెందినటువంటి పరంపరలో ఉన్నారని చెప్పారు. ఇప్పుడు మీరు పీఠం ఉంది కదా స్వామీజీ, మనకి పెందుర్తిలో పీఠం ఉంది కదా, ఆ పీఠం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి, ఈ పీఠం ఎప్పుడు పెట్టారు, ఆ పీఠం సంబంధించిన కొన్ని కొన్ని యాక్టివిటీస్ లేకపోతే గోల్స్ చెప్పండి, మనం మన పీఠం చేసుకునే ఒక్కొక్క యాక్టివిటీ గురించి మళ్ళీ కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పీఠం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ చెప్పండి స్వామీజీ.
మంచి ప్రశ్న వేశారు. దీనికి మీకు చెప్పడానికి ముందు మీరు అడగలేని మరొక 2 ప్రశ్నలకు కూడా నేను జవాబు చెప్పాల్సి ఉంటుందండి.
తప్పనిసరిగా
చెప్పొచ్చా?
చెప్పండి చెప్పండి స్వామి.
ఏమిటంటే మాకు గురుదేవుల ఆజ్ఞ 5 ఏళ్ల క్రితము పీఠ స్థాపనకి ఆయన అనుమతిచ్చారండి. అంతకు ముందే మాకు 12 ఏళ్ల పాటు ఇటు హిమాలయాల్లో అక్కడ గురుదేవులు మమ్మల్ని వారు వెనక తిప్పుకొని వారితో సాధన చేయించి మమ్మల్ని ఆయన చేత్తో వదిలేశారు మమ్మల్ని. అంటే ఆయన దారి అయింది, నా దారి నాది అన్నట్టుగా అనమాట. ఇంకా సాధనలో ఒక పరిస్థితికి వచ్చారు కాబట్టి మీరు వెళ్ళండి, మీరు లోక వ్యవహారంలో ఉంటూనే సాధన చేసుకోండి అని చెప్పేశాను. ఆ తదనంతరం సన్యాసం ఇవ్వమని మేము మా గురుదేవుల్ని ఎంతో ప్రాధాన్యపడ్డాం. ఆయన మాకు సన్యాసోపనిషత్తు మరలా ఉపదేశించి సన్యాసోపనిషత్తుని ఒక ఉపనిషత్తు ఉందండి. అంటే సన్యాసం ఎవరు పుచ్చుకోవాలి, ఎవరు తీసుకోవాలి, అసలు మన సాధనకి మూల ఉద్దేశం ఏమిటి అన్నది మాకు మరలా బోధపరిచి సన్యాసం ఇవ్వడానిక ఇప్పుడు వీలు పడదు, సన్యాసం రావాలి కానీ సన్యాసం ఇస్తే పుచ్చుకునేది కాదు అని చెప్పి పని ధర్మ కార్యక్రమాలకి మీరు లోకంలో ఉపయోగపడండి, అదే సన్యాసము, అందరికీ ఉపయోగపడుతూ నీదంటూ ఏమి ఉంచుకోకుండా ధర్మ కార్యక్రమాలకి ధర్మోద్ధరణకి మీరు ఉపయోగపడవాలి అని పీఠ స్థాపన 5 ఏళ్ల క్రితం చేయమని ఆయన సూక్ష్మ రూపంలో మాకు ఆదేశించినాక పీఠ స్థాపన చేశాము. ఇదండి అంటే సన్యాసి అనేసరికి అది మనసుకి ఆ భావన పొందాలని తప్పించి పుచ్చుకుంటే ఒక వచ్చే వస్తువు కాదు, ఆ రాసుకుంటే రాసుకునేది ఏమి కాదు అలా.
అంటే మన అంటే అంటే ఒక ఒక నార్మల్ పర్సన్ కి అర్థం కావటం అంటే సన్యాసం అంటే మన మనసులో నుంచి సమాజ సేవ కోసం మన దగ్గర ఏది ఉంచుకోకుండా చేస్తే అది మనం గృహస్థులో ఉన్నా కూడా సన్యాసం కింద ఉన్నట్టే లెక్క, అంతేనా స్వామీజీ? అట్లా అర్థం చేసుకోవచ్చా?
100% అది మీరు చెప్పింది వాస్తవం అండి. ఇక్కడ మన ప్రశ్న పక్కకు వెళ్తున్నప్పటికీ కూడా మంచి స్పష్టంగా జరుగుతుంది కాబట్టి ఇందులో నుంచి మరొక మాట కూడా చెప్తాను. చాలా మంది బ్రహ్మచారి అంటారు పెళ్లి కాకపోతే,
అవును
అదే పెళ్లి అయినప్పుడు మనకి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఆ అరుంధతి నక్షత్రం ఎవరంటే ఒక మాత, ఒక స్త్రీ,
అరుంధతి
మాత బ్రహ్మచారి, బ్రహ్మచారి. ఆయన భర్త వశిష్ఠుడు, చూడండి ఆవిడ బ్రహ్మచారి అంటూనే ఆయన భర్త అంటున్నాం మన ఇక్కడ, ఆయన కూడా వశిష్ఠుడు కూడా బ్రహ్మచారి, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. చాలా మంది అనుకుంటారు ఓహో వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి బ్రహ్మచారి అని అంటున్నారు కాబట్టి వీరిద్దరి మధ్య శారీరక సంబంధం లేదు అన్న కోపంలో ఒక ప్రశ్న వచ్చేస్తారు ఎవరైనా, దాన్ని కూడా పటాపంచలు చేస్తూ వారిద్దరికి 100 మంది పుత్రులు. అంటే బ్రహ్మచర్యము అంటే శారీరక సంబంధం ఒక్కటే కాదు, బ్రహ్మతో చదువుతూ ఉండడము అని అర్థం. బ్రహ్మతో చదువుతూ ఉండడము అంటే ప్రతి విషయంలో కూడా ఇది భగవత్ సేవ అంటే ధర్మంగా ఉండడమే బ్రహ్మతో చరిస్తున్నాం అని అర్థం. దాన్ని ఆత్మ మాత్రమే
చేయొచ్చు అంతేనా స్వామిజీ మీరు చెప్పేది?
సంసారంలో ఉన్నవాడు కూడా బ్రహ్మచారిగా పరిగణింపబడతాడు. ఉన్నవాడు కూడా బ్రహ్మచారిగా పరిగణింపబడతాడు కాబట్టి ఆ సన్యాసం అనేది కూడా అట్టిదియే. ఎందుకంటే ఈ రోజు సంసారంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది బోల్డ్ మంది సన్యాసులు ఉన్నారండి, సంసారంలో ఉన్నట్టు మనకు కనిపిస్తారు కానీ దేశ సేవ లోక సేవ ధర్మ సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ బ్రహ్మచారులే, వీళ్ళందరూ సన్యాసులే, వీరికి భార్య పిల్లలు అందరూ ఉంటారు. ఇదండి. ఇకపోతే మీరు మమ్మల్ని అడిగారు ప్రశ్న, మీ ఎయిమ్ ఏంటి, అసలు దీని గోల్ ఏంటి, అసలు ఏం చేస్తున్నారు అని. ధర్మ కార్యక్రమంలో మేము ప్రధానంగా తీసుకునేది అభ్యాసము పూసు విద్య అనే దాన్ని తీసుకున్నామండి. ఎందుకంటే అన్ని రకాలు చేయవచ్చు కానీ అన్ని కలగూర కంపలాగా ఒక్కరినే చేయలేము. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకుంటారు, పరమాత్ముడు ఎవరొకరికి ఏదోటో అందిస్తూ ఉంటాడు. ఆ అభ్యాసం పూసు విద్య అన్న దాంట్లోనే మన సాయిదత్త మానసపేతానికి సనాతన సంస్కృతి సాంప్రదాయ వేద ధర్మాచరణ పాఠశాల అనే ఉపనామకరణం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఎవరైనా సరే భూమి మీద ధర్మం ఇదే ధర్మం అని చెప్పేయడానికి లేదు. ఎందుకంటే నిరంతరం మన జన్మలు పూర్తయినప్పటికీ కూడా ధర్మాన్ని ఆచరించడమే, ఇక్కడతో ధర్మం పూర్తయిందని లేదు, ఇంకే ధర్మం అని చెప్పడానికి లేదు. కాబట్టి ఆ ప్రకారంగా ప్రతి చిన్నపిల్లల్లో కూడా మన భారతీయత సనాతన సంస్కృతి సాంప్రదాయాల మీద అవగాహన కల్పించడం మొట్టమొదటి దృక్పథంగా పెట్టుకున్నాం. అందులో భాగంగానే ప్రతి స్కూళ్ళకి వెళ్ళడం, అది గవర్నమెంట్ స్కూల్ మేము ఎక్కువగా ఎంచుకుంటున్నామండి. గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు ఎంచుకుంటున్నామంటే ఆ దేశంలో ఒక ఉన్నత స్థాయిలో అంటే ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకన్నా దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు మధ్యతరగతిలో ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ. మాక్సిమం ధర్మం మీద అవగాహన పూర్తిగా తప్పిస్తున్నది. ఎందుకంటే కొన్ని 1000 సంవత్సరాల క్రితం నుంచి కూడా నకులు కుషాన్లు తుషారులు పార్శీకులు ఆఖరికి ఆంగ్లేయులు కూడా మన దేశం మీద దండెత్తి మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఎంత నాశనం చేయకూడదో అంత నాశనం చేసేశారు. దాన్ని మళ్ళీ కూడగట్టుకోవాలంటే ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి మనం ఎంత చెప్పినా 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో వాళ్ళ జీవిత ఆయు ప్రమాణం ఉంటుంది. కానీ ఆ వయసులో వాళ్ళకుండే టెన్షన్లు వాళ్ళకుండే కుటుంబ బాధ్యతల వల్ల వారు మనం చెప్పింది అర్థం చేసుకోలేరు, ఆచరించినా ఉపయోగం లేదు. అందుకని చిన్నపిల్లల్ని తీసుకొని స్కూల్ పిల్లల్ని అంటే అభ్యాసం కోసం విద్య అన్నారు కాబట్టి ఆ పిల్లలకు మన బాధ్యత ఏమిటి, అంటే దేశంలో ఈ భారతదేశంలో ఉన్నాం కాబట్టి దేశం పట్ల మనకు ఉండే బాధ్యత ఏమిటి, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల మనం ఏమి చేస్తున్నాం, ఏమి చెయ్యకూడదు, ఏమి చెయ్యొచ్చు అనే దాని మీద అవగాహన కల్పిస్తూ వారికి మన వేదంలో ఏదైతే వేద ప్రమాణంగా అంటే మళ్ళీ శాస్త్రంలో ఇవన్నీ ఏం పట్టుకోవట్లేదు, వేద ప్రమాణంగా ఏదైతే మనకి వచ్చిందో అలాగే దాని తర్వాత వేదం నుంచి ఉద్భవించినటువంటి పురాణాలు ఉపనిషత్తులు వీటి సారాంశాన్ని పిల్లలకు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా వీళ్ళకి చెప్పండి.
ఇక్కడ నాది ఒక చిన్న ప్రశ్న స్వామీజీ, మీరు పిల్లలకి ఈ మన మన సనాతన ధర్మంలో ఉన్న పురాణాలు ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇప్పుడు సహజంగా కూడా నేను అనుకుంటాను మన పురాణాల్లో కథల రూపంలో మనకి గూఢంగా ఒక అర్థాన్ని మనకి చెప్తూ ఉంటారు ఋషులు. సో అంటే మామూలుగా ఘనంగా మనం ఈ ఈ స్పిరిచువాలిటీని చెప్తే మనకి చాలా వరకు మనకి అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు కాబట్టి ఒక కథ ఫామ్ లో మనకు చెప్పారనుకోండి మనకు అర్థం అవుతుంది. ఇది ఈ కథలు అనేది మన సనాతన ధర్మానికి చెందింది మాత్రమే అని అనుకుంటాను స్వామీజీ నేను. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఇప్పుడు విష్ణువుకి ఒక కథ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మన గజేంద్ర మోక్షం ఉంది అనుకోండి, ఏనుగు దానికి మొసలి, ఇట్లా కథల ఫామ్ లో ఉంటది. అలాగే మన భారతం భాగవతం అలాగే రామాయణం ఇవన్నీ చక్కగా కథల ఫామ్ లో ఉంటది. అంటే మన పిల్లలకి మనం కథలు చెప్పి మన ధర్మం వైపు నడిపించడం చాలా చాలా మంచి సులువైన మార్గం అని అనుకుంటాను. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఈ ఈ కథల ఫామ్ లో మన పురాణాలు మేము స్కూల్లో చెప్తారు అని. సో ఇలా చెప్పినప్పుడు పిల్లలు ఎలా వింటారు స్వామీజీ? అంటే వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా వింటూ ఉంటారా, లేకపోతే చాలా బోరింగ్ గా ఉందని అంటూ ఉంటారా? ఈ మీ మీ ఐడియా ఏంటి దీని మీద?
చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ మనకి రాష్ట్ర ప్రభుత్వం అంటే గత రాష్ట్ర ప్రభుత్వం అమ్మకి వందనం అని చెప్పేసి ఒక కార్యక్రమం ప్రతి స్కూల్లో ప్రవేశపెట్టిందండి. నిజానికి ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ పద ఈ కార్యక్రమం చేయించాలని చెప్పేసి అని పలానా నిర్దిష్ట ఒక సమయంలో అంటే ఒక డేట్ రోజు చేయాలని చెప్పేసి ప్రవేశపెట్టింది. మేము గత 5 ఏళ్ల క్రితమే దీని మీద మన భారతీయతలో సనాతన సంస్కృతి సాంప్రదాయంలో ఏదైతే పురాణాల రూపంలో మనకు వచ్చిందో ఆ పురాణాల రూపంలో వచ్చినటువంటి పండుగల్ని మనం చేసుకుంటూ ఉన్నాం. అందులో ఒక కథ ఉంటుంది, ఆ కథ ఇతివృత్తంగా తీసుకొని మనకి మొట్టమొదటి ప్రప్రదమైనటువంటి భగవంతుడు ఎవరు అంటే గణపతి ఆరాధన. గణపతి ఆరాధన మనకి ఆ చవితి నాడు మనం చేసుకుంటూ ఉంటాము, వినాయక చవితి నాడు.
అవును,
ఆ చవితి నాడు చేసుకోవడం 2 అక్షంతలు నెత్తి మీద వేసుకోవడము వెళ్ళిపోవడం అంతే. ఇందులో కథ కూడా చదువుతాము కానీ దాని మీద మనకి సరైన అవగాహన ఉండదు. దాన్ని ఇతివృత్తంగా తీసుకొని ముక్కోటి దేవతలు అలాగే ఆ అన్ని తీర్థాలు క్షేత్రాలు ఎవరిలో ఉన్నాయో ఆ కథలో క్లియర్ గా తెలియజేస్తున్నారు వినాయకుడు. తల్లిదండ్రులకి మించినటువంటి దైవం లేదు. వేదం కూడా ఇదే చెప్తుంది. వేదంలో దీని పరమాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ. ఏ జీవికైనా తల్లి లేకపోతే సృష్టిలోని ఏ పదార్థం కూడా ఆవిడికి పరిచయం అంటే ఆ జీవికి పుట్టిన జీవికి పరిచయం కాదు. ఒక హిందూ ఉన్నాడంటే నాయన ఈయన రాముడు ఈయన కృష్ణుడు ఈయన శివుడు అని చెప్తారు. ఒక ముస్లిం ఉన్నాడంటే ఈయన అల్లా అని ఏదో వాళ్ళ తరహాలో వాళ్ళ దీనికి చెప్పుకుంటారు. అది ఎవరు చెప్తారు? తల్లి చెప్తారు. నాయన అదిగో మీ తండ్రి గారు వస్తారు, మీ తాతగారు వస్తారు అని చెప్పిన ఆ బిడ్డకి చెప్తుంది ఆ తల్లి. అంటే ఇక్కడ ప్రథమ గురువు ఎవరు? నీకు దైవాన్ని కూడా పరిచయం చేసింది తల్లి కాబట్టి తల్లికి మించిన దైవం లేదు అని ఈ కథ తెలియజేస్తుంది. ఇలాంటి కథలు చాలా ఇంకా విపులంగా ఆ పిల్లలకి తెలియజేస్తే ఓహో ఇందులో ఇంత నిగూఢార్థం ఉందా, ఇది ఎలా చేయాలా అని చెప్పేసి అని మేము ఆ పరిచయం చేసుకొని మేము వాళ్ళకి కథల రూపంలో చెప్పిన ప్రతి స్కూల్లో ఈ రోజు ప్రతి పిల్లగాడు కూడా అక్కడ ఆ స్కూల్ అంటే మత సంబంధం లేదండి, మత సంబంధం లేదు, జాతి కుల వర్గ సంబంధం మాకు ఏమీ లేదు. వాళ్ళు కూడా ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలు ఆ నేను చెప్తున్నప్పుడు ఎవరో ఒకరిద్దరు బాగా కరడగట్టిన వాళ్ళు ఇంట్లో ఉంటారండి, లేదంటే ఆ వెళ్తున్న ఆ మతాధికారులు ఉంటారు, వారు చెప్పిన మాటల ద్వారా కొంతమంది అటు ఇటు మమ్మల్ని ఇది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా సరే నువ్వు వినకపోతే వినకపోయావు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి వాళ్ళని అలాగే కూర్చోమని వాళ్ళకి మంచి మాటలతో మనం మతానికి సంబంధించి కాకుండా తల్లిని తండ్రిని పూజ చేయాలి అనే దాని దగ్గర నుండి స్టార్ట్ చేస్తే ఈరోజు మేము పెళ్లి ప్రతి స్కూల్లో కూడా ఉదయాన్నే ఆ పిల్లల స్కూల్కి రావడానికి ముందు దేవుని దగ్గర కాకుండా తల్లికి తండ్రికి నమస్కారం చేసి వస్తున్నారండి. ఇదే మన వేదంలో చెప్పింది. ఎందుకంటే గణపతి కన్నా గొప్పవారు ఎవరు ఉండరు అని నేను అనుకుంటాను. అలాగే శ్రవణుడు కన్నా గొప్పవాడు ఎవరు ఉండరు. శ్రవణుడు అయితే తల్లిదండ్రులు లేక కావిలో మోసి తీర్థయాత్రలు చేయించారు. ఇదంతా ఏంటంటే మన సనాతన సంస్కృతి తల్లిదండ్రులకి ఈ రోజు ఎవరు కూడా గౌరవం ఇవ్వటం లేదు. ఆస్తులు అయితే పంచుకుంటున్నారు కానీ అంటే ఈ మాట ఈ మీడియా ఇలాగ అనొచ్చో లేదో మరి మాకు తెలియదు ఆస్తులు పంచుకుంటున్నారని. కానీ వాటి అన్నింటికన్నా అత్యంత మూలము మనకి తల్లిదండ్రులు. అక్కడ నుంచి మా కార్యక్రమాలు మొదలవుతాయి. అక్కడ నుంచి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మీరు ప్రశ్నలు వేస్తే దాని ద్వారా నేను చెప్తాను.
అలాగే స్వామి, అలాగే. సో మీరు చెప్పింది నాకు అర్థమైంది. అంటే పిల్లలు మన సనాతన ధర్మంలో ఉన్న కథలు గాని అంటే మన ధర్మంలో ఉన్న విషయాలు చక్కగా చెప్తే దాన్ని విని ఆచరించి అవగాహన చేసుకొని ఆచరించే స్థాయిలోనే ఉన్నారు. అంటే మనం చెప్పటమే తరువాయి గాని వాళ్ళు ఆచరించడానికి రెడీగానే ఉన్నారు అనే విషయాన్ని నేను ఇక్కడ ఒక్కసారి శ్రోతలందరికి మరొకసారి చెప్పాలని అనుకున్నాను స్వామి. సో స్వామీజీ, అలాగే ఇక్కడ చాలా మంది శ్రోతలు వింటూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని, అలాగే కొంతమంది స్వామీజీ అని మనం అనగానే స్వామీజీ గారంటే ఒక పూజ గదిలో ఎప్పుడూ హోమం చేసుకోవటం, లేకపోతే ఎప్పుడూ దీపారాధన చేసుకోవటం, ఆయన భగవదారాధన చేసుకోవటం వరకే పరిమితం అయినటువంటి వ్యక్తి, లేకపోతే నాలుగు మంచి విషయాలు చెప్తారు అని అని ఒక రకమైన సహజంగానే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది స్వామీజీ. కానీ మీరు చూస్తే మీరు చాలా మంది కంటే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి గ్రామాల్లో పర్యటిస్తూ మన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఇట్లా ఇట్లా వెళ్తున్నారు. సో మీరు మీరు ఒక ఒక సాధారణమైన స్వామీజీ లాగా అంటే భగవదారాధన స్పిరిచువాలిటీలో ఉండకుండా ఇలా గ్రౌండ్ మీదకి వచ్చి పనిచేయాల్సిన ఇది ఎందుకు స్వామీజీ? అంటే ఈ డిఫరెన్స్ ఎలా అర్థం చేసుకోవాలి ఆడియన్స్? సహజంగా ఇలా ఇప్పుడు మీ మీ దారిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? అసలు మన ఇప్పుడు సమాజానికి కావాల్సిన మీలాంటి వాళ్ళే అని నా అభిప్రాయం. సో దీని మీద మీ అవగాహన ఏంటి స్వామీజీ?
అలా తప్పకుండా చెప్తాము. ముందుగా ఇప్పుడు మీరు నన్ను కాస్త అలా పైకి ఎక్కించినట్లుగా చెప్పారు. ఈ గొప్పతనం అయితే అంతా కూడా నా గురుదేవుల పాదధూల మహిమ మాత్రమే. అలాగే ఈ శరీరాన్ని కన్నటువంటి నా తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతానుసారంగా నాకు సంక్రమించినది మాత్రమే. ఎందుకంటే వారు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని నాకు ఇటువంటి అవకాశము దక్కదు. సరే, మీరు అన్నారు ఏంటంటే స్వామి సాధారణ స్వామీజీ నాకు 1000 ఏళ్ళు వచ్చిన తర్వాత నా తల్లికి నేను పుత్రుడినే గాని నాకు 1000 ఏళ్ళు లేదంటే 100 ఏళ్ళు దాటిపోయి కాబట్టి నేను తాతనే, నువ్వు నన్ను తాతయ్య అని పిల్లని నా తల్లి నేను ఎట్టి పరిస్థితులు అనలేనండి.
అవును,
హరోం అండి, హరో.
అవును స్వామి, అర్థమైంది స్వామి, చెప్పండి, వినిపిస్తుంది.
అలాగే అలాగే ఏమిటంటే సాధారణం, ఎందుకంటే మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఈ లోపల బోల్డ్ అంత జ్ఞానం ఉంది తెలుసుకోవటానికి. అందులో నాకు తెలిసింది ఎంత అంటే మహాసముద్రంలో ఒక నీటి బొట్టు అంత. కాబట్టి నేను సాధారణంగా ఉన్న వ్యక్తినే, సాధారణంగా ఉండబట్టిన వ్యక్తినే. ఒక స్వామీజీ అంటేనే అత్యంత సాధారణంగా ఉండాలి, ఏమీ లేనివాడిగా ఉండాలి అని క్లియర్గా సన్యాసోపనిషత్తు తెలియజేస్తుంది. సామవేద అంతర్గతమైనటువంటి 8వ అనువాకంలో ఉన్నటువంటి సన్యాసోపనిషత్తు అంటే ఒక గృహస్థు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అది సన్యాసికి సంబంధించింది కాదు, పూర్తిగా సన్యాసి అవ్వడానికి ఏ రకంగా వెళ్ళాలని అందులో చెప్తారు. అందులో మూలకంగానే మా గురుదేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము, అలాగే మన సనాతన భారతీయతలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రతి జీవిలోని భగవంతుని చూడమని తెలియజేస్తుంది. మరి నేను సేవ చేస్తున్నది ఇక్కడ మీరు పూజలు పునస్కారాలు అన్నారు. పూజ పునస్కారము అనేసరికి ఈ శరీరాన్ని సంరక్షించుకోవడానికి ఒక ఆధారం అండి. అది ఎలా అంటే తెల్లవారే లేవటం, శిరస్నానం ఆచరించటం, ఇదంతా ఆరోగ్య సూచకం. స్నానం చేయకపోతే ఏమవుతుంది, మలినాలు పట్టుంటాయి, ఏవో రోగాలు వస్తాయి. తదనంతరం పీఠంలోకి రావటం, ప్రాణాయామం చేస్తూ అంటే గాయత్రి మంత్రంతో ప్రాణాయామం చేస్తూ, ప్రాణాయామం చేయడం వల్ల లోపల ఉండే నాడులు దేవకణాలు అన్ని కూడా శుద్ధమవుతాయి. మనం అనుకుంటాం ఆ అనుష్ఠానం చేస్తే భగవత్ ఆరాధన అంటే అది భగవంతుడి కోసం అని, భగవంతుడికి ఏమీ అవుతుంది ఈ శరీరం కోసం. ఈ రకమైనటువంటిది ఒక పద్ధతిని రూపకల్పన చేశారు మన మహర్షులు సిద్ధులు వీళ్ళందరూ. ఆ తర్వాత ఆ ప్రాణాయామం ఇవన్నీ అయిన తర్వాత అష్టోత్తరం చేసేటప్పుడు కానీ లేకపోతే ఆ మంత్రాలు పలికేటప్పుడు కానీ అందులో కొన్ని రకమైన బీజాక్షరాలు అవి ఒత్తి పలకడం, అనుదాత్తంగా పలకడం, ఉదాత్తంగా పలకడం, వీటి ద్వారా ఈరోజు సైంటిస్ట్ కూడా దాని మీద పరిశోధనలు చేసేది నిజమే. ఈ మంత్రోచ్చారణ ఇలా జరగడం వల్ల ఆ కొన్ని కొన్ని నాడులు తాకితే సంబంధించి రోగాలు రాకుండా బాగుంటుంది అని సైంటిస్ట్ కూడా ఈరోజు తెలియజేశారు కదండి.
అవును స్వామి, అలాగే ఇప్పుడు సంస్కృతం కూడా జర్మనీ దేశంలో చాలా అన్ని స్కూల్స్ లో దాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే లండన్ లో కూడా చాలా యూనివర్సిటీస్ లో సంస్కృతాన్ని ఒక మెయిన్ లాంగ్వేజ్ గా ప్రమోట్ చేస్తున్నారు. చాలా చాలా రీసెర్చ్ జరుగుతున్నాయి స్వామి.
అదే అయితే ఈ రోజు సైంటిస్టులు అంటున్నారు, ఆ రోజు దీని అంతటిని దర్శించి ఇచ్చినది మహర్షులు అండి. మహర్షులు అంటే ఆనాటికి సైంటిస్ట్లు అని ఇంగ్లీష్ నామ పేరు లేదు కాబట్టి వాటిని మహర్షులు అన్నారు. మహర్షులు అని వారు ఇప్పుడు ఉన్నవారు కన్నా కొన్ని లక్షల కోట్ల రెట్లు అధికులైనటువంటి సైంటిస్టులు వారు.
అవును స్వామి, అది అది కరెక్ట్ గా అర్థమవుతుంది. అంటే ఒకప్పుడు ఋషులు వాళ్ళే, ఇప్పుడు మనం మనకు తెలియంది లేకపోతే మనం తెలుసుకోలేనిది నిరూపించారు కాబట్టి వాళ్ళని సైంటిస్ట్ అంటే గనక, ఆ కాలంలో మనకు తెలియంది నిరూపించి చూపించి దర్శించారు కాబట్టి వాళ్ళని ఋషులు అన్నారు. అవును,
ఏదైనా ఆ పిలిచే పిలుపు మారింది కానీ వారు వీరు ఒకటే. ఈ రోజు దాన్ని మళ్ళీ పునః వీరు ఇది నిజమే అని చెప్తున్నారు. నిజమే అని చెప్పిన అవసరం లేదు, సైంటిస్ట్ చెప్పారు కదా చెప్పడమే సరే, నిజమే మహర్షి చెప్పారు కదా చెప్పడమే సరే నిజమే. సరే దీని తర్వాత అనంతరం మనం అభిషేకం చేస్తున్న అభిషేకం పాలు పెరుగు తేనె నెయ్యి శర్కర. శర్కర అంటే ఇప్పుడు మనం పచ్చదార పోస్తున్నాం, పాలు ప్యాకెట్లో పాలు పోస్తున్నాం, అవన్నీ కాలువలో పోతున్నాం, ఇది కాదండి. అది తీసుకొని అభిషేకం అయినటువంటి ఆ ద్రవాన్ని మనం ఆకరణ తీర్థంలా పుచ్చుకుంటున్నాం. ఇందులో తులసి ఉంటుంది, మారేడు ఉంటుంది, కొన్ని మూలికలు ఉంటున్నాయి, ఇలా గోల్డెన్ ఉంటున్నాయి. ఇవన్నీ శరీరానికి ఏం చేస్తాయో ఆల్రెడీ ఈనాడు కూడా పరిశోధనలు అట్ల మీద చేసి ఇది తెల్లవారి సేవనం సేవించడం వల్ల శరీరానికి అత్యంత శక్తిని ఇస్తుంది, అంటే విటమిన్స్ ఐరన్ ఇలాగా ఇవన్నీ ఇస్తుంది అని చెప్పి ఆల్రెడీ నిరూపణ అయింది. తెల్లవారి ఎంత తేనె తీసుకోండి అని చెప్తున్నారు, ఇందులో తేనె ఉంది, పాలు తీసుకుంటే కాల్షియం, ఇంకనేముందండి. ఇదంతా ఏంటి, శరీరం నిలకడగా నిలబడడానికి, సక్రమంగా ఉండడానికి, ఎటువంటి రోగాలు దగ్గరికి చేరకుండా ఉండడానికి చేసేదే పూజ, జపం, తపం ఇవన్నీ. ఇందులో కొన్ని బీజాక్షరాలు పలకడం వల్ల లోకంలో చెడు అనే కొంత ఈ కాస్మిక్ పవర్ అంటారు, ఇలాంటి దాన్ని మనం ప్రారంభ్రోలడం ద్వారా ప్రారంభ్రోలడానికి జపం తపం కూడా ఎడిషనల్ గా చేస్తాం. అలాగే వాతావరణంలో కాలుష్యాన్ని నివారించడానికి, ఇప్పుడు మీరు అడిగారు ప్రశ్న యజ్ఞం చేసుకోవాలి కదా అని చెప్పిన, వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని నివారించడానికి యజ్ఞ యాగాదులు, అంటే ఈ రోజు చాలా వరకు ఏది పడితే అది వేసి చేస్తున్నాం, మార్కెట్ లో నెయ్యి అంటే ఒరిజినల్ గా దొరకటం లేదు, కానీ ఒరిజినల్ గా మన భారతీయతలో ఉన్నటువంటి నాటు గోగు అంటే దేశీయ గోగు నుంచి సేకరించబడినటువంటి నెయ్య హవిస్సు ఒక చెంచాడు వేస్తే ఒక టన్ను మనకి ప్రాణవాయువు వస్తుందని చెప్పేసి ఆల్రెడీ నిరూపణ ఈ రోజు చేశారు. కానీ కొన్ని కోటాను కోట్ల ఏళ్ల క్రితమే మన మహర్షులు దాన్ని దర్శించి ఇది చేయడం మొదలు పెట్టారు. ప్రతి నిత్యం ఉన్న త్యాగం అనేది, ప్రతి నిత్యం నిత్యాగ్నిహోత్రం అనేది ప్రతి ఇంట్లో, ఇదంతా కూడా ఒక ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం, లోకంలో ఉన్నటువంటి జీవుల అన్నిటి ఆరోగ్యాన్ని సంరక్షించడమే పూజ, పునస్కారం, జపం, తపం, యాగము, యజ్ఞం అంటే. కాబట్టి ఇది లోకం కోసం వాటి కోసం చేస్తూనే, మరి మిగతా సమయాల్లో స్వామీజీ అంటే ఏమి చెయ్యాలి? ఇలాంటి వారు ఏదో తృణమో పణమో ఏదో ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక గృహస్థు అంటే ఇప్పట్లో ఉన్నటువంటి ఒక గృహస్థు ఆలోచించిన రీతిగానే ఆ ఇచ్చినవన్నీ తోడవేసుకున్నాను అనుకోండి, ఏమవుతుందంటే లోపల భయం మొదలవుతుంది. అప్పుడు భగవంతుడి ఆరాధన కన్నా ఇది ఏ దొంగ పట్టుకెళ్తాడా అనే భయం ఉంటుంది. అందుకనే ఒక కాకాయం పడదారి ఏమి చెయ్యాలో క్లియర్ గా అక్కడ తెలియజేశారు, నీకంటూ ఏదైనా ఉండకూడదు అని. ఒక బ్రాహ్మణుడు కూడా, బ్రాహ్మణుడు అంటే ఇక్కడ బ్రహ్మచేత ధరించిన వాడు అని అర్థం అండి, అంటే ధర్మాన్ని బోధించేవాడు అని అర్థం. ఆ ధర్మాన్ని బోధించేవాడు ఆ 5 రోజులు కన్నా మించి ఆ ద్రవ్యాల్ని ఉంచుకోకూడదు అని చెప్పేసి అని శాస్త్రం తెలియజేస్తుంది. అయితే నా గురుదేవులు ఏం చేశారంటే ఈ కలి ప్రభావం చేత ప్రభావితమై ఉన్నాం కాబట్టి నాయన 42 దినాల కన్నా మించి నువ్వు ఎప్పుడు కూడా నీ దగ్గరకు వచ్చిన ద్రవ్యాన్ని నువ్వు నీ దగ్గర ఉంచుకోకూడదు, ఈ లోపలే దాన్ని ఏదో ఒక ధర్మ కార్యక్రమానికి వినియోగించేయాలి, ఇది మీ సాధనలో మొట్టమొదటి మెట్టు అని చెప్పి నేను చెప్పారండి. సాధన అంటే ఇవే కానీ ఎక్కడో ముక్కు మూసుకొని కూర్చోవడము, ఏకాంత ప్రదేశంలో హాయిగా నాటి నేను గడపడం కాదు. కాబట్టి లోకంలో వచ్చి ధర్మాన్ని బోధిస్తూ అందరికి ఆ తద్వారా వాళ్ళు ఏదో తృణ పని ఇచ్చి దాన్ని మళ్ళీ లోక కళ్యాణం కోసం బయటకు వచ్చి వినియోగించాలి. ధర్మం తెలియని వారికి ధర్మాన్ని బోధిస్తూ ఉండాలి. సాధనలో అదే పరమరహస్యం అండి.
మంచి మాట చెప్పారు స్వామిజీ. అంటే మీరు మీరేం చేస్తున్నారంటే, అంటే మీ గురుదేవుల ఆజ్ఞానుసారం మీ దగ్గరకు వచ్చిన ద్రవ్యం ఏదైతే ఉందో దాన్ని 40 రోజులకు మించి మీరు మీ దగ్గర ఉంచుకోకూడదు. అలాగే సమాజ సేవ కోసం, సమాజం కోసం మీరు దాన్ని ఖర్చు పెట్టేసేయాలి. ఇది వినటానికే చాలా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది వినటానికే చాలా గమ్మత్తుగా వింతగా కూడా ఉంది స్వామీజీ, క్షమించండి నేను నవ్వుతున్నానని అనుకోమాకండి.
లేదు లేదండి, నేను అనుకోలేదు. అంటే లోపల కలి ప్రభావం చేత ప్రభావితమయ్యి ఆశ అనేది ఒక సన్యాసం పుచ్చుకున్న వాడిని కానివ్వండి, కాషాయం కట్టుకున్న కానివ్వండి, ప్రతి జీవిని వదలటం లేదు. ఎందుకంటే ఇది ప్రథమ పాదం అంటున్నాం మనం, కానీ కలి ప్రవేశించి ఆల్రెడీ ద్వితీయ పాదంలోకి వచ్చేసినట్టే మనం, చాలా ఫాస్ట్ గా కలి ప్రభావం ఉంది. అందుచేత ప్రతి ఒక్కరిని మాయ ఆవరించి ఉండడం వల్ల ఆశ అనేది పెరిగిపోతుంటుంది, మనకి భాగవతం ద్వారా తెలుస్తుందండి. మహానుభావుడు పరీక్షిత్ మహారాజు కలి ప్రవేశించిన తర్వాత ఆయనకి 5 చోట్ల ఉండడానికి అవకాశం ఇస్తే మరొక దగ్గర కూడా అడిగాడు, 4 చోట్ల ఉండడానికి అవకాశం ఇస్తే మరొక చోట కూడా ఉండడానికి అవకాశం అడిగాడు ఆయన. సరే అడుగు ఎక్కడ కావాలని అంటే బంగారంలో కూడా నేను ఉండేటట్టు అవకాశం ఉమ్మని అన్నట్టునే కలి వెంటనే ఆయన నెత్తిపైన ఉన్నటువంటి కిరీటంలోకి వెళ్ళిపోతాడు. అంతటి మహానుభావుడు కూడా ఆ కలి ప్రభావం చేత ఆ చచ్చిన పామును వీడు నాకు మంచినీళ్ళు ఇవ్వలేదని ఆయన మెడలో వేయడం వల్ల తప్పింపబడి వార రోజుల్లో తక్షకుని కాటు చేత మరణిస్తామని ఆ ఎంతో జ్ఞానవంతుడైనటువంటి ఆ ఋషి పుత్రుడు ద్వారా తప్పింపబడతాడు. అంటే ఎంత జ్ఞానమున్నా మనము కలి ప్రభావం చేత, అంటే చెడు ప్రభావం చేత, అక్కడ పిల్లలు వచ్చి ఆయన చెప్తారు అంటే ఇటువంటి చెప్పుడు మాటలు వినడం చేత, లేకపోతే మనం పెద్దల యందు లేకపోతే మనం జాగ్రత్త లేకపోవడం చేత మనం ప్రభావితం అయ్యి ఇప్పుడైనా సరే తప్పు చేయొచ్చు. కాబట్టి ఆ తప్పు చేయకుండా ఉండాలంటే నిత్యం జాగ్రత్తతో చాలా జాగ్రత్తగా ధర్మంగా, ఇది ధర్మమా కాదా నిత్యం ఒకటికి 2 మార్లు ఆలోచన చేసి ఎవరైనా ఏమైనా మనకి ఏమైనా చెప్పినా, ఎవరి మీద కొండీలు కానీ చాడీలు కానీ చెప్పినా అది మన కళ్ళతో మన చెవులతో 2 రకాలుగా లేకపోతే మనం ప్రత్యక్షంగా మనం దాన్ని దర్శించి చూసి విని అప్పుడు మాత్రమే దాని మీద నిర్ణయం తీసుకుంటే అది ధర్మ నిర్ణయం అవుతుంది. ఇది కలిలో మనకి చెప్పబడిన మొట్టమొదటి మాట అండి.
అవును స్వామిజీ, బాగుంది బాగుంది స్వామి. స్వామి మనకి ఇంకా 20 నిమిషాలు ఉంది కాబట్టి మనం ఇంకొంచెం దీని గురించి టాపిక్ వేరే డైరెక్షన్ కి వెళ్దాం స్వామిజీ. ఇప్పుడు మన శ్రీ సాయి దత్త మానసపీఠం నుంచి మనం సమాజం కోసం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనకి ఘోషాల ఉంది కదా స్వామీజీ, ఆ ఘోషాల గురించి కానీ అలాగే మీరు చేస్తున్నటువంటి వేరియస్ కార్యక్రమాలు, అలాగే గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, ఇది ఏకాదశి, ప్రతి ఏకాదశి రోజు అన్నదానం, సో ఈ ఈ కార్యక్రమాల గురించి ఒక్కసారి మన శ్రోతలకు చెప్తారా స్వామీజీ?
తప్పకుండా, ఒకటి ఒకటిగా చెప్తాను. మీరు అడుగుతుంటే మొట్టమొదటి మీరు గోశాల కోసం అడిగారు కాబట్టి గోశాల కోసం చెప్తాను. చాలా మందిలో ఒక అపోహ ఉంది, గోశాల రన్ చేయడం వల్ల ఏమి ఉపయోగం లేదని ఈ రోజు సోషల్ మీడియాలో చాలా మటుకు చెప్తూ ఉన్నారండి. కానీ నేను చేస్తున్నది ఏంటంటే ఒక రైతుకి పనికి రాదు, అది ఎదకు రాలేదు, లేదంటే దెబ్బైపోయింది కాబట్టి ఇది నాకు పనికి రాదు అని చాలా వరకు మన దేశీయ ఆవుల్ని అత్యల్ప రేటుకి అమ్మేస్తున్నారు కబేరాలకి. అంటే మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకోవడం కోసం, గోమాంసాన్ని ఎగుమతి చేసుకునే వాళ్ళకి కషాయ వాళ్ళకి అమ్మేస్తున్నారు. అటువంటి వాటిని లేని మనం తీసుకొచ్చి ఈ సాయిదత్త మానసపీఠం గోశాల తీసుకొచ్చి ఆ దాన ధర్మ అనే ఇలా మీలాంటి మహానుభావులు పెట్టినటువంటి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందుతూ ఈ గోశాలు ఇలాంటివన్నీ కూడా వాటికి ట్రీట్మెంట్ చేసి 1 సంవత్సరమో 1.5 సంవత్సరాల పాటు వాటికి ట్రీట్మెంట్ అవుతుందండి. చీమూ నెత్తులు కారుతూ ఉంటాయి, గర్భ సంఖ్యలు పాడైపోయి ఉంటాయి, తిరిగిపోయి ఉంటాయి, ఇటువంటి వాటి అన్నింటికి కూడా ఆ చీము నెత్తులు కారడం అంటే పురుగులు పెట్టేస్తుంది, అది పురుగులు కిలకిలాడుతూ రక్తాన్ని క్లీన్ చేసుకుంటే ఆ పురుగులన్నీ క్లీన్ చేసి దాన్ని బాగు చేసి ఏమీ లేని పేద రైతుకి అది మొత్తం తయారైన తర్వాత అది మళ్ళీ అడుగొచ్చి పిల్ల పెట్టి పాలిస్తుంది అనే స్టేజ్కి తీసుకొచ్చి ఏమీ లేని పేద రైతుకి దాన్ని అప్పచెప్తామండి, తప్పక ఇస్తాం.
అబ్బా మంచి
ఏమిటంటే
వాళ్ళు చెప్పండి. మీరు కంప్లీట్ చేసిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను.
ఏమిటి అంటే వాళ్ళకి ఇచ్చే కండిషన్ మేము దీన్ని నువ్వు ఎంత కాలం పోషించి దాని మీద ఆదాయం ఎంత కాలం నువ్వు పొంది నువ్వు దాని మీద సంపాదించుకొని నీ కుటుంబం అంతా కూడా తినండి. ఎప్పుడైనా అది పనికి రాదని నువ్వు అనుకుంటే నేను మళ్ళీ ఇంకొక గోవులు ఇస్తాను, దాని ద్వారా ఆదాయం పొందండి, దీన్ని పోషించండి. ఒకవేళ దీన్ని పోషించే నీకు సహతగా లేకపోతే మళ్ళీ తిరిగి మా గోశాలకు ఇవ్వండి. మీరు అమ్మితే మటుకు మహాపాతకాలు అన్నింటి చుట్టుకుంటాయని గోశాస్త్రం ఏదైతే తెలియజేస్తుందో గోమహత్యం, ఆ గోమహత్యాన్ని వాళ్ళకి వినిపించి ఒక బాండ్ రాయించుకొని వాళ్ళకి ఇస్తున్నామండి. తద్వారా ఇప్పటివరకు ఏంటంటే ఎవరు రిటర్న్ అయితే ఇవ్వలేదు, కానీ రెండోసారి గోవును పట్టుకెళ్లి పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మన దేశీయ ఎద్దులు కూడా వాళ్ళు పట్టుకెళ్లి రెండింటిని కూడా సంరక్షించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అయితే దీని ద్వారా ఏమవుతుందంటే, ఇంకొక చిన్న మాట చెప్పేస్తానండి. చాలా వరకు ఆవు పాలు అంటే పశుపాలు మాత్రమే తాగుతున్నారు. అంటే పశువు అని ఎందుకన్నామంటే గోవు వేరు పశువు వేరండి. మన దేశీయమైనటువంటి గోవు అంటే పైన మూత్రం ఉన్నది మాత్రమే మన దేశీయ గోవు, దాని పాలు మాత్రమే ఆరోగ్యకరము శ్రేష్టము. పశువు అంటే విదేశాల నుంచి దిగుబడి అయినటువంటి సూర్యనాడి అంటే పైన మూత్రం లేనటువంటి గోవులన్నీ కూడా పశువులే. అవి గోవులు కాదు పశువులు. కాబట్టి వాటి సంతతి మనకి తగ్గాలి అంటే మేము ఎద్దుల్ని కూడా అధికంగా మేము ఇక్కడ పెంచుతున్నాం. ఆ పెంచిన ఎద్దుల్ని ఏం చేస్తున్నామంటే అది రోజు తెల్లవారు దానా పెట్టి బయటకు వదిలేస్తాం. అవి ఊరంతా తింటూ ఉంటాయి. సాయంత్రానికి పీఠానికి వస్తే మళ్ళీ దానా చక్కగా తినట్టే. దీని వల్ల ఏంటి ఉపయోగము అని ఎవరైనా అడగవచ్చు. ఒకటే మాకు ఐడియా అండి, ఇంకేం లేదు. ఇది ఊరి మీద తిరిగినప్పుడు అక్కడ ఏ గోవైనా సరే ఎదకొస్తుంది. అది జెర్సీది కానివ్వండి, దేని కావండి, ఏదైనా. దేశవాళీ మన ఎద్దులు వాడు హాస్పిటల్కి వెళ్ళి ఇంగ్లీష్ వేసేసుకుంటాడు వెంటనే ఆ ఎద్దుకి ఆ ఆవుకి ఇంగ్లీష్ వేసుకోకుండా ఈ ఎద్దు ఎప్పుడైతే వచ్చిందో దానికి అది కానీ గర్భం కానీ దాలిస్తే మన దేశీయ గోవు దానికి మళ్ళీ పిల్ల పెడుతుంది.
అర్థమైంది.
ఆ దేశీయ గోవు మగదైతే వాడు మళ్ళీ రైతు అమ్మేసుకుంటాడు కానండి, అది ఆడపై అయితే మటుకు వాడు అమ్ముకోడు. పాల కోసం ఉంచుకుంటారు చాలా మంది. అంటే గోశాలలో సంరక్షణ చేయడం వల్ల దేశీయ గోవు సంతకు ఉత్పత్తి కాదు అని అనుకుంటారు, కానీ చెయ్యాలని మనసు ఆలోచన ఉంటే ఈ రకంగా కూడా చేయొచ్చు. మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు 4 ఎద్దులు కూడా ఊరంతా తిరుగుతూ ఉంటాయి. చాలా ఇప్పుడు మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా నాకు తెలిసిన గోవుల్ని పెంచే వాళ్ళ అందరి దగ్గర ఉండే పెయ్యలు అంటే ఆవు పెయ్యలండి, ఆవు పెయ్యలు అన్ని కూడా మన ఎద్దులకు పుట్టాయి, అన్ని దేశీయ అయ్యాయి ఇప్పుడు. అంటే నేను పెట్టిన ఈ 5 సంవత్సరాల్లో నా చుట్టుపక్కల అంతా కూడా దేశీయ అయ్యే కంటే నాకు చాలా ఆనందం అండి. చాలా మటుకు చాలా మంది తీసుకొస్తారు కూడా, స్వామీజీ కొంచెం పంపిస్తారా అని.
అవును, అర్థమైంది స్వామి.
అంటే హాస్పిటల్కి తీసుకెళ్తే 300-400 రూపాయలు ఖర్చు అండి వారికి. దాని నుంచి కూడా వాళ్ళు తప్పించుకుంటున్నారు కదా మన దగ్గరికి తీసుకురావాలి. ఈ రకంగా దేశీయ గోవుని ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందితే దాని మూత్రము గోమయము అంటే గో పేడ వల్ల మన సమాజము రాష్ట్రము అలాగే దేశము కూడా సౌభ్రాపరత్వంతో ఉంటుందండి. అందుకోసమని మా గోశాల ఈ రకంగా రన్ చేస్తూ ఉన్నాము. తర్వాత
మంచి మాట చెప్పారు స్వామీజీ. ఇక్కడ నాకు ఒక చిన్న క్వశ్చన్ స్వామీజీ. ఇప్పుడు ఇలాగా మన పీఠం నుంచి ఇప్పటికి ఎంత మంది రైతులకి ప్రయోజనం కలిగింది స్వామీజీ?
సుమారుగా ఒక 260 పైచీలు కండి.
అబ్బా, చాలా 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 గొప్ప నెంబర్ స్వామీజీ అది.
వాళ్ళకి ఇచ్చాం మనం.
చాలా గొప్ప నెంబర్ స్వామీజీ. స్వామీజీ అలాగే మన మన శ్రోతల కోసం మనం గర్భిణీ స్త్రీలకి చేస్తున్నటువంటి శ్రీమంతం కార్యక్రమం గురించి ఒక్కసారి చెప్పండి స్వామీజీ. ఇప్పటిదాకా మనం ఎంతమందికి శ్రీమంతం చేశాము, అసలు ఈ శ్రీమంతం చేయటానికి గల కారణం ఏంటి, ఒక్కసారి అది అది శ్రోతలకి అందరికి అర్థమైతే వేరే వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ వింటున్న వాళ్ళు కూడా దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాం స్వామీజీ.
తప్పకుండా. దాన ధర్మ ట్రస్ట్ అంటే మీరు ఉట్టుకూరి వెంకటేశ్వరుడు గారు అంటే మీరు మనసులోంచి పుట్టినటువంటి మానస దుఃఖిక గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారము అందించమనేది, అంటే పుట్టబోయే శిశువుకు ముందుగానే ఆహారం అందించడం అనేది అన్నమాట. భారతదేశంలో పౌష్టికాహార లోపంతో చాలా మంది శిశువులు మరణిస్తున్నారు, పుట్టక ముందు పుట్టిన తర్వాత కూడా. ఇది ఒక గొప్ప కార్యక్రమం. అలాగే ఈ కార్యక్రమంలో మీరు ప్రధానంగా పొందుపరిచినది, అలాగే మనందరం కూడా చేస్తున్నది శ్రోతలకు చెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసం వివరిస్తానండి. గర్భిణీ స్త్రీలందరూ ఒక చోట వాళ్ళ ప్రతి గృహంలో కూడా ఉన్నటువంటి సాధక బాధ్యతలతో చాలా మట్టుకు సతమతమవుతూ ఉంటారు. మానసికంగా మొట్టమొదటి వాళ్ళల్లో ఒక రకమైన స్థైర్యము ఇలాంటివన్నీ కుటుంబ సమస్యల వల్ల ఉండవు. అయితే ఈ పౌష్టికాహారం అందించడం అనేది గర్భస్థ శిశువుకే కాకుండా అక్కడ వారితో చిన్న సత్సంగము లాంటివి కూడా చేస్తూ ఉండడం వల్ల వారిలో మానసిక స్థైర్యం రావడము, అలాగే సహజమైనటువంటి ప్రసవాలకి కూడా మనం సూచనలు సలహాలు ఇస్తూ ఉండడం వల్ల సహజమైనటువంటి జననం కానీ జరిగినట్లయితే ప్రతి శిశువు కూడా 16 రకాలైనటువంటి వ్యాధుల నుండి రక్షింపబడతారు. అంటే 16 రకాలైనటువంటి వ్యాధులు వారి దగ్గరికి చేరవు అని చెప్పేసి అని ఒక 5-6 ఏళ్ల క్రితము ఈ సైంటిస్టులు అనేటువంటి మహర్షులు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళండి తెలియజేశారు. కానీ 1000 ఏళ్ల క్రితమే మన వాళ్ళు మన మహర్షులు తెలియజేశారు ఏంటి, గర్భనిద్రి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఇలాంటివన్నీ తెలియజేశారు. వాటిల్నే మళ్ళీ పునః మనం దాన ధర్మ ట్రస్ట్ తరపు నుంచి వారికి తెలియచేయడము, వారికి 4 రకాలైన పళ్ళు ఇవ్వడము, అలాగే వాళ్ళ పౌష్టికాహారంగా పప్పుల్లో పల్లీల ఉండల ప్యాకెట్లో ఇవ్వడము, ఈ మూలకంగా ఏంటంటే వాటిని చూసిన వెంటనే వాళ్ళు మానసికంగా ఆనందాన్ని పొందుతారు. ఇంటి దగ్గర లేదా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్లో ఆ క్షణమైనా సరే వాళ్ళు వదిలేస్తారు. వదిలేస్తే కాస్త ఆనందంగా ఉండగానే బిడ్డ పెరుగుదలకి ఆ బిడ్డ తాలూకు మెదడులో చురుకుదనానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఇచ్చే సత్సంగాలు కూడా వారు మంచి ఆరోగ్యకరమైన శిశువులు శిశువులు జన్మించడానికి అవకాశం చాలా ఉపయోగపడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పటికీ అంత కరెక్ట్గా అయితే జరగడం లేదని నేను అంటాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందించడం అనేది రక్తహీనతతో ఉన్నవారికి మాత్రమే చేస్తుంది. ఆ రక్తహీనతతో ఉన్నవారిని గుర్తించి మాత్రం చేస్తున్నారండి. అది ఎవరిని గుర్తిస్తారో ఎవరిని గుర్తించారో తెలియదు. కాబట్టి మనం అందరికీ ఒకే ఘాటన కట్టి ఇక్కడ కుల మత భేదం కూడా లేకుండా, కుల భేదం ఏమీ లేకుండా, వీరు నా వాళ్ళు వీరు నీ వాళ్ళు అని లేకుండా అందరినీ సమాంతరంగా ఒక దగ్గర కూర్చోబెట్టి హాయిగా నవ్వుకొని సరదాగా ఒక 1/2 గంట సేపు మనతో పాటు గడిపి వాళ్ళు హాయిగా ఇంటికి వెళ్తూ ఉన్నారు. మళ్ళీ వచ్చే నెల ఎప్పుడు వస్తుందా ఈ దాన ధర్మ ట్రస్ట్ తరపు నుంచి మనం ఇది ఈ సత్సంగంలో అంటే మనం ఇచ్చే వాటిని పుచ్చుకుందామని కాదండి. యాక్చువల్ గా వారు మనం ఇచ్చే సత్సంగం ఆ మాటలు వాళ్ళ హృదయానికి కట్టుకొని ఆ రకం మనం ఎప్పుడు వింటామా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి అయితే ఈ రోజు ఉంది. ఆ రకంగా వచ్చే భారతం అంతా కూడా ఎలాగైతే ఇప్పుడు గోసాల కోసం నేను మీకు చెప్పాను, అలాగే వచ్చే భారతం అంతా కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి శిశువులు, చురుకైన శిశువులు, అత్యంత తెలివైన శిశువులు జన్మించడానికి దాన ధర్మ ట్రస్ట్ వారు చేస్తున్న కృషి మటుకు మేము అంటే ఈ మీ ఎదుగున్నాను కాకుండా దాన ధర్మ ట్రస్ట్ అనేది ఒక ఇది కాబట్టి దాన్ని మేము ఎంతైనా సరే అభినందనీయం. దాని ద్వారా అందరూ కూడా గౌరవింపబడుతున్నారు, ప్లస్ అందరూ కూడా భగవంతుని ద్వారా ఆశీర్వదించ పడుతున్నారండి. దాని ద్వారా ఇది మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం మనమే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా దీన్ని వారు దీనిగా తీసుకొని చేస్తే మరింత మంచిదని మా అభిప్రాయం అండి. ముఖ్యంగా
ఫస్ట్ ధన్యవాదాలు స్వామీజీ. ఇప్పుడు ఇప్పుడు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ కానీ ఇప్పుడు మనం శ్రీ సాయి దత్త మానస్ పీఠం ఇప్పుడు మీ పీఠం నుంచి ఎంతమందికి మనం ఎంతమంది గర్భిణీ స్త్రీలకి ఇది ఇట్లా చేసాం స్వామీజీ, దానివల్ల ఎలా అంటే మీ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది? అంటే వాళ్ళు గర్భిణీ స్త్రీలు మనకి బ్యాక్ వచ్చి ఏం చెప్తున్నారు స్వామీజీ?
ప్రతి ఇప్పుడు మీకు ఆల్రెడీ ఈ ప్రశ్నకి జవాబు కూడా మీకు ముందులోనే చెప్పేసానండి. ఏంటంటే ఎప్పుడు మనం అంటే స్వామీజీ అనే కాదు మనకి ఇక్కడ గుంటూరులో కానీ మిగతా నెల్లూరులో కానీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు 2 తెలుగు రాష్ట్రాల్లో చేసినటువంటి దానధర్మం చేస్తున్న కార్యక్రమాల్లో ప్రతి దిక్క కూడా వాళ్ళు రిటర్న్ వచ్చి అంటే వచ్చే నెల వచ్చినప్పుడు ఎప్పుడు ఈ కార్యక్రమం మళ్ళీ చేస్తారా, ఎప్పుడు మనం వెళ్తామా అని చెప్పేసి ఎదురు చూసే పరిస్థితి ఉందంటే ఈ కార్యక్రమం మీద గర్భిణీ స్త్రీలు ఆసక్తిగానే ఉన్నారు. మేము సత్సంగం కానీ ఒక మంచి మాట కానివ్వండి, వారి తాలూకు ఆరోగ్య సూచనలు కానివ్వండి, గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అంటే వాళ్ళు ఓన్లీ జీతాలు పుచ్చుకొని వాళ్ళ డ్యూటీ ఎంతవరకు అంతవరకు మాత్రమే చేస్తారు. మళ్ళంటి వారు ఏంటంటే చేస్తారు కాబట్టి దాన్ని ఎంత వరకు చెయ్యొచ్చో అంతవరకు మనం చేస్తాం. కాబట్టి దీని మీద మంచి ఆసక్తి కలిగి అందరూ ఉన్నారండి, చాలా మంచి ఆసక్తి ఉన్నారు, మంచి రిజల్ట్ కూడా వస్తుంది. చాలా మంది మా పీఠానికి వచ్చి స్వామీజీ నాకు ఇప్పుడు 3 ఏళ్ళు స్వామీజీ అని సిద్ధపడుతూ అడుగుతూ ఉంటే చూడు నా రోమాలు నిక్కపరుచుకుంటున్నాయి. ఇప్పుడు నేను ఎంత ఆనందపడుతున్నానో మీకు తెలియదండి. ఆ విషయం అంటే ఆ అమ్మాయి సిద్ధపడుతూ అడుగుతుంది అంటే అలా చెప్పకూడదు అంటే మీరు ఇచ్చే సత్సంగం వస్తువులతో కాదు కానీ ఆ సత్సంగ సాటి కోసం 2 నిమిషాలు కూర్చుంటానని మన పీఠంలో గోశాల దగ్గరకు వచ్చి కూర్చోవడం, వారు మన దగ్గర పంచుతున్నటువంటి ఈ గర్భిణీ స్త్రీల పౌష్టికాహారంలో భాగంగానే మారేడు మొక్కలను కూడా మనం ఇక్కడ పంచుకున్నాం, ఇస్తున్నాం.
గర్భిణీ స్త్రీల మారేడు మొక్కలు కూడా ఇస్తున్నారు స్వామీజీ.
దాని తాలూకు మహత్యం కూడా తెలియజేసి ప్రతిరోజు ఒక మారేడు ఆకు తినడం వల్ల ఆ పుట్టబోయే శిశువు ప్లస్ ఎవరైతే ఆ మాతృమూర్తున్నారో వారు, లేకపోతే ఎవరు తిన్న వారు, దాని తాలూకు ఉపయోగం అంటే ఎటువంటి రోగాలు లేకుండా అది చేస్తుంది. దాని గాలి కూడా మంచిదే కాబట్టి ఇంటి దగ్గర నాట వేసుకోమని అది కూడా చెప్తున్నాం. ఆ మొక్క తీసుకుంటామని చెప్పేసి వస్తూ ఉన్నారు. అలాగే మనం ఏదైనా 2 మంచి మాటలు చెప్పమని అడుగుతున్నారు. ఇప్పటికి నాకు తెలుసండి, అంటే కొంతమంది తల్లులు మా దగ్గరకు వచ్చి చెప్పారు, స్వామీజీ మీరు మంచి మాటలు చెప్పారు, ముందుసారి ఆపరేషన్ చేసేసామండి, మీరు 2వసారి కూడా ఆపరేషన్ అని చాలా మంది చెప్తూ ఉండేవారు, కానీ మీరు చెప్పిన మాట ద్వారా కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆపరేషన్ కి వెళ్ళిపోకుండా పండు ముగ్గుపోతే రాలిపోతే అని మీరు మాట చెప్తూ ఉంటారు. ఆ మాట ప్రకారము నెలలు పూర్తిగా నిండి టైం ఇచ్చిన తర్వాత కూడా మేము వేచి చూస్తే సాధ్యంగా ప్రసవం అయిందండి, బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, ముందు బిడ్డ ఆపరేషన్ చేసి ముందుగా తీసేశారు, వాడు ఏమి తిండో చేయడు, కొంచెం ఏదో రుగ్మతతో ఉంటున్నాడు అని చెప్పేసి ఇప్పుడు మాకు తెలియజేసిన రిజల్ట్ మాకు వచ్చింది. అందుచేత మేము చాలా ఆనందంగా ఉన్నాం మనం చేస్తున్న కార్యక్రమానికి. అంటే ప్రసవాలు రావడానికి ముఖ్య కారణం మనం చేస్తున్నటువంటి సత్సంగాలు మనం తెలియజేయడం వల్ల సవిశ్రద్ధంగా ప్రసవాలు అయితే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడండి. చాలా మంది అపోహ ఏం చేస్తారంటే మొదటిసారి సిజేరియన్ అయితే 2వసారి కూడా సిజేరియన్ అవుతుంది
సహజంగా ఉన్నటువంటి అపోహ. ఇది మీరు మంచి మంచి విషయం చెప్పారు స్వామీజీ. నేను కూడా పోయిన వారంలో చెప్పాను స్వామీజీ,
చిన్న చిన్న అనుభవం చెప్తానండి. ఇక్కడే లక్ష్మి అనే అమ్మాయి, వాళ్ళ అమ్మగారు కనకరత్నం అండి, మనకి పక్క కాలనీలో ఉంటారు, పీఠానికి పక్క కాలనీలో. ఆమెకి కూడా బోధన ఇచ్చాను, 2 ఆడపిల్లలు, కానీ 3వసారి అబ్బాయి పుడతాడని చెప్పేసి అని ఆవిడ ఉంచుకొని మా దగ్గరకు వచ్చారు. స్వామీజీ అబ్బాయి పుడతాడా అని, అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా పక్కన పెట్టండి, ఎవరి అమ్మాయి పుడితే మహాలక్ష్మి, అబ్బాయి పుడితే మనకి మన కుటుంబాన్ని రక్షించేవాడు అవుతాడు, రక్షకుడుగా ఉంటాడు. కానీ అమ్మాయికి ఇప్పుడు 2 సార్లు సిజేరియన్ అయింది కాబట్టి 3వసారి సిజేరియన్ చేయించకండి అంటూనే అలా చేయించకుండా ఉంటే మీకు మలుపురాలు పుడతారు గ్యారంటీ అని చెప్పి నేను అనేసాను ఒక మాట. అది ఎందుకు వచ్చిందో పేటలో కూర్చొని ఒక మాట చెప్పేశానండి. అయితే భగవత్ సంకల్పంగా వాళ్ళకి మలుపులు వాడు పుట్టాడు, కానీ ఆవిడ నేను చెప్పిన మాట డాక్టర్లు సిజేరియనే చెయ్యాలని అన్నా సరే సహజసిద్ధంగా గర్భం ప్రసవం అవుతుంది అంటే ఇంటి దగ్గర ఎవరో లేకుండా ఆ అమ్మాయి చాలా ఈజీగా కన్నదండి. నేనేం చెప్పానంటే రోజు 2 మారేడు ఆకులు పెట్టమని చెప్పాను, 1 తులసాని తినమని చెప్పాను. ఈ బలవంతంగా ఉండడానికి బెల్లము ఆ చిమ్మిడి అంటే పురాతన కాలంలో మనం తినేవారండి అందరూ కూడా గర్భిణీలు, అంటే నల్లబులు దంచుకుని బెల్లం వేసుకొని దంచుకునేవి, అలాగే పల్లీలు ఉండలు ఇలాంటివి పెట్టమ్మా, ఏవో మామూలు మిగతా కాకుండా మీ పాస్ తగ్గట్టుగా పెట్టండి, పర్వాలేదు తక్కువ తక్కువ ఖరీదు పెట్టండి అని చెప్పి చెప్తే ఆవిడ అలాగే చేసింది. ఇంటి దగ్గరే ఆవిడ ఒక్క ఆవిడ ఉన్నప్పుడు అలా సాధ్యంగా కనేసి పెట్టండి ఆవిడ. పోయిన నెల 12వ తారీఖు అండి నాకు ఆవిడ వచ్చి ఆ జన్మం ఉదయాన్న అయిందంట అమ్మాయి డెలివరీ. నాకు మధ్యాహ్నం వచ్చి చెప్పింది, స్వామి మీకు చేతులకు నమస్కారం చేయండి, ఇలా మీరు చెప్పిన మాటల ద్వారా అంటే ఇది అప్పుడు వెంటనే అన్నాను, ఇది ధన ధర్మ వారి యొక్క దృష్టి అమ్మ, అది నాకు కాదు ఆలోచన, వారు చేయడం వల్ల ఈ రోజు మనం చేస్తున్నాం చెప్తున్నాం అని చెప్పేసి అని చెప్పాను. ఇది మనకి దొరికినటువంటి అతి గొప్ప విజయం అండి నేను అనుకోవడం, మనం చేస్తున్నటువంటి సత్సంగాలకి ఈ యొక్క పౌష్టికాహారం అందించడానికి కార్యక్రమం అండి.
అవును స్వామిజీ, సుమారు ఇప్పటికి మనం ఎంతమందికి మీ ద్వారా ఎంతమందికి మనం ఈ సేవ చేస్తున్నాం స్వామిజీ?
దాన ధర్మ ట్రస్ట్ తరపు నుంచి మేము ఇప్పుడు 8 మాసాలుగా మేము ప్రయాణం చేస్తున్నాం అని అనుకుంటున్నానండి నేను.
అవును స్వామిజీ,
ఈ 8 మాసాల్లో సుమారుగా 1000 మంది దాటి మనం పౌష్టికాహారం అందించడం జరిగింది, ఇంకా ఎక్కువే జరిగింది కానీ తక్కువే ఉండదు, 1000 కన్నా ఎక్కువ ఉంటుంది.
మంచి నెంబర్ స్వామీజీ, 1000 అంటే చాలా మంచి నెంబర్.
ఇది నేను చాలా తక్కువ చెప్పానండి, ఎందుకంటే ఎక్కువ చేసిందని తక్కువ చెప్పుకోవాలి కానీ తక్కువ చేసిందని ఎక్కువ చెప్పుకోకూడదు. ఇప్పుడు నా అంచనాకైతే 1500 దాటి ఉంటుంది, కానీ 1000 అనే మనం చెప్తున్నాం.
అవును స్వామీజీ, ఓవరాల్ గా కూడా దాన ధర్మ ఫౌండేషన్ నుంచి మనం 10,000 దాటిందని అనుకుంటున్నాను స్వామిజీ. నేను కూడా
దాటి ఉంటుందండి, ఎందుకంటే ఇచ్చేవాడికి తెలియదు ఎంతమంది ఇస్తున్నామో, పుచ్చుకునే వాళ్ళకి గుర్తుంటుంది ఫలానా వ్యక్తి ఇచ్చారు చేశారు అని చెప్పేసి. అని
ఇంకొక కార్యక్రమం మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇంకొక 5 నిమిషాల్లో మనం ఇది ముగిద్దాం స్వామిజీ. ఇంకొక కార్యక్రమం మేము బాగా చేసే కార్యక్రమాల్లో ఇప్పుడు ఈ ఏకాదశి రోజు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి అన్నదానం కార్యక్రమం చేస్తారు కదా స్వామిజీ, దాని గురించి ఒక్కసారి చెప్తాను స్వామిజీ.
తప్పకుండా తప్పకుండా. ఏంటంటే మొదట్లో మనం చెప్తున్నట్టుగా అభ్యాసం పోసి విద్య ఏదైనా సరే మనం పిల్లలకి చెప్పాలి కానీ వెంటనే వాళ్ళు అవగాహన చేసుకుంటారు. ఎలాగంటే ఒక సినిమా పాట ఎక్కడైనా రేడియోలో వస్తే వాడు దాన్ని చదవడు, ఏమీ తెలియదు వాడికి, అక్షరజ్ఞానం కూడా ఉండదు, కానీ వాడు చిన్నపిల్లడు మాట్లాడడానికి వాడు కూడా పాడేస్తూ ఉంటారు దాన్ని. అంటే పిల్లలకి ఏది చెప్పినా సరే కరెక్ట్ గా వాడి మైండ్ లో తెచ్చుకుంది. దీన్ని మన మహర్షులు ఏం చెప్పారంటే అభ్యాసం పోసి విద్య, చిన్నపిల్లలు ఏదైనా సరే అభ్యాసం చేయాలంటే చిన్నపిల్లలే. అందుకనే వారిని స్కూల్లోకి వెళ్ళి మనం ప్రత్యేకంగా తరఫీలు పెడుతున్నప్పుడు కూడా మనం విడిగా మనం పెట్టలేం మాస్టర్ వాళ్ళు లేకుండా. అందుకని ప్రతి ఏకాదశి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి పిల్లలని తీసుకొచ్చి వారికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. దానికి ఒక గంటన్నర ముందే పిల్లలందరూ కూడా చేరుకుంటారండి అన్నదాన కార్యక్రమానికి. అందరినీ కూర్చోబెట్టడం, మన ధర్మం కోసం ఒక రెండు ముక్కలు చెప్పడం, అలాగే వారి చేత చెప్పించడం, వారికి తెలిసిన మాటలు చెప్పించడం, తల్లిదండ్రుల తాలూకు ప్రాధాన్యత, గురువుల తాలూకు ప్రాధాన్యత తెలియజేయడము, మన వేదంలో చెప్పబడినటువంటి ఒక రెండు మూడు రుక్కులు అంటే శ్లోకాలు కానీ ఉండి ఏమైనా ఇది వారికి నేర్పించడం, అలాగే మనం ఎలా మంచిగా ఉండాలి మన దేశం కోసం, అలాగే మన ధర్మం కోసం, మన ధర్మాన్ని ఎలాగ అనుష్ఠించాలి, ఎలాగ ఆచరించాలి, మన దేశం కోసం మనం ఎలా బాధ్యత కలిగి ఉండాలి అనే ప్రధాన అంశాలు వాళ్ళకి బోధించడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా అవుతుందండి. అందుకోసమని అన్నదాన కార్యక్రమం దాన ధర్మ ట్రస్ట్ వారి ఆర్థిక సహాయంతో ప్రతి ఏకాదశి అంటే నెలలో 2 సార్లు చేయడం జరుగుతుంది.
చాలా చాలా మంచి ప్రయత్నం స్వామిజీ, ఇది కూడా చాలా మంచి ప్రయత్నం. అంటే మనకి పుట్టబోయే పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అలాగే చదువుకునే పిల్లలు, అలాగే మనం మీరు ఈ చలి ఈ ఎడాకాలం చలివేంద్రం కూడా పెట్టారు కదా స్వామిజీ, అంటే సమాజం కోసం ప్రతి అంశంలో పనిచేస్తూ మీతో పాటు ప్రయాణిస్తున్నటువంటి మా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ అదృష్టం స్వామిజీ. అలాగే మనకి వాలంటీర్స్, అలాగే దాతలందరికీ, మరొకరి ఈ మనం చేస్తున్న కార్యక్రమాలందరికీ తోడ్పడుతుందని మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం స్వామిజీ. స్వామీజీ, ఇప్పుడు మీ ఈ షో వింటున్న వాళ్ళకి లాస్ట్ మనకు తెలియాల్సిన 2 విషయాలు స్వామిజీ. ఫస్ట్ విషయం ఏంటంటే మన పీఠం గురించి ఎవరైనా గూగుల్ చేయాలంటే ఫేస్బుక్ లో ఇంకా ఐడి ఉందా? అలాగే 2వ విషయం, ఇప్పుడు సమకాలీనంలో జరుగుతున్నటువంటి దేశంలో జరుగుతున్న విషయాల పట్ల, మన ధర్మం పట్ల ఒక సగటు భారతీయుడు ఎలా ఆలోచించాలి, ఏం చెయ్యాలి?
ఫేస్బుక్ ఐడి అంటే స్వామి సాయిదత్త లోకేశ్వరానంద మహారాజ్ అని తెలుగులో టైప్ చేస్తే మాది వస్తుందండి. మేమేమైనా కార్యక్రమాలు అంటే ఒక 20-30 కార్యక్రమాలు చేస్తే అందులో ఒక కార్యక్రమం మాత్రమే మనం ఇందులో పెడుతున్నామండి. మనం
ఒకసారి ఫేస్బుక్ ఐడి ఒక్కసారి చెప్తారా స్వామిజీ, జనాలు ఆడియన్స్ నోట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు.
స్వామి సాయిదత్త లోకేశ్వరానంద మహారాజ్ అని తెలుగులో టైప్ చేస్తే వస్తుందండి.
ఓకే ఓకే స్వామిజీ. అలాగే మీకు డీటెయిల్స్ కావాలన్నా కూడా contact@mindmedia.com మెయిల్ పెట్టినా కూడా వాళ్ళు మాకు రూట్ చేస్తారు, మేము మీకు రెస్పాన్స్ ఇవ్వగలం. contact@myindmedia.com. అలాగే 2వ ప్రశ్న స్వామిజీ, మీకు ఇందాక
రెండవ ప్రశ్న అంటే ఈ రోజు దేశం పట్ల ఎలా ఉండాలి అని చెప్పేసి అని మీరు అడిగారు.
అవును సార్.
అయితే మీరు ఇది మంచి ప్రశ్న అడిగారు. అంటే ఈ రోజు భారతీయుల్లో చాలా వరకు మనకి ఈరోజు జరిగిపోతుంది, మన బ్రతికి వెళ్ళిపోతుంది అన్న ఆలోచనతో ఉన్నారండి చాలా వరకు. అంటే గత 10 ఏళ్ల క్రితం వరకు 5 ఏళ్ల క్రితం వరకు అనుకోవచ్చు అండి. గతంలో ఈ మారుతున్నటువంటి ప్రభుత్వాల మీద ఆధారపడి ఇప్పుడిప్పుడే అసలు నేనే కాదు నా దేశం కోసం కూడా ఆలోచన చేయాలనే దృక్పథం యువతలో చాలా వరకు మార్పు కనిపించింది వచ్చింది కూడా. దానికి అనుగుణంగానే ఈ రోజు మనకి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడటం మనకి అది గొప్ప ఉదాహరణ అండి. ఇంకా ఎందుకంటే మీరు కొత్తగా మనం నేర్పించాల్సింది అయితే ఏమీ లేదు. మళ్ళాంటి వారు చాలా మంది చేస్తున్నటువంటి మహోన్నత కార్యక్రమాల ఫలితమే ఈ రోజు సుస్థిర ప్రభుత్వాలు. అంతకుముందు ఎప్పుడు కూడా సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడిన దాఖలాలు, అంటే ఎంత బలమైన ప్రభుత్వాలు ఏర్పడిన దాఖలాలు ఎప్పుడు కూడా మన భారతదేశంలో నాకు తెలిసి నేను చదువుకున్న చరిత్ర ప్రకారం నేను చూసి ఉండలేదు. ఎప్పుడో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన మొదట్లో కల్పించి కాబట్టి ఇంకా మిగతా ప్రజానేకము అందరూ కూడా భారతీయత పట్ల అవగాహన కలిగి ఉండి దేశం పట్ల ఒక మంచి ఉద్దేశము, అలాగే దేశాన్ని ఎలాగైతే మన కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తూ ఉన్నామో అంతకు లక్ష రెట్లు దేశాన్ని ప్రేమించడము, దేశ సంపదని ప్రేమించడము. ఎందుకంటే సంపదను ప్రేమించడం అని అన్నాము, ఈ రోజు ఏమైనా చిన్న ఇబ్బంది కలిగితే ఏ ప్రతి ఉద్యోగస్తుల సమూహాలు కూడా రాసారోసాలు చేయడము, ఆ ప్రభుత్వ ఆస్తులు నాశనం చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తి అంటే మన సొంత ఆస్తి, మన ఇంట్లో అది మన కష్టం ఫలితంగానే ఆ ప్రభుత్వ ఆస్తి వస్తుంది. కాబట్టి దేశం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి దేశ సంపదకి మనం రక్షణగా ఉండాలని తప్పించి మనమే రాక్షసులమై భక్షించేటట్లుగా, అంటే వాటిని నాశనం చేసేటట్లుగా ఉండకూడదు. అలాగా మనం ఉన్నాం కాబట్టి ఈ రోజు విదేశస్తులు, విదేశీల దాడులు మన మీద చాలా అధికం అయిపోయాయి. వారి తాలూకు కొన్ని విష సంస్కృతులు మన మేరకు వచ్చేసాయి. కానీ ఇప్పటికి ఆల్రెడీ చాలా వరకు అది తగ్గిందండి. ఇక మీద కూడా ఇంకా తగ్గుతుంది. యువతలో ముఖ్యంగా దీని మీద ఇంకా మంచి పరివర్తన చెంది దేశం పట్ల మంచి అవగాహన కలిగి భక్తి ప్రపత్తులు కలిగి బాధ్యతాయుతంగా ఇంకా మెలగాలని చెప్పేసి అని మేము అందరికీ తెలియజేస్తున్నాం.
ధన్యవాదాలు స్వామీజీ, ధన్యవాదాలు. ఈ రోజు మాతో మీకు నాకు తెలుసు స్వామీజీ, రేపు మీకు ఒక పెద్ద కార్యక్రమం ఉంది. సో అలా కార్యక్రమం ఉన్నా కూడా మాతో, మా శ్రోతలతో భారతీయత మన బాధ్యత కార్యక్రమంలో ధర్మం గురించి, అలాగే మన శ్రీ సాయిదత్త మనస్పీఠం చేస్తున్న వేరియస్ కార్యక్రమాల గురించి మా శ్రోతలతో మీ అనుభవాలు, మీ ఆశయాలు మా శ్రోతలతో పంచుకున్నందుకు నిజంగా ధన్యవాదాలు స్వామీజీ. మరొకసారి ఇంకా మనకి టైం ఉన్నట్లయితే కనుక వచ్చే నెలలో ఒకసారి మళ్ళీ దీని గురించి ఒక సపరేట్ తీసుకొని మనం కూలంకషంగా మాట్లాడి చర్చించుకుందాం స్వామీజీ. బట్ ఈరోజు ఇంతటితో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మరొకసారి మీకు ధన్యవాదాలు స్వామీజీ.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతిః శాంతిః శాంతిః. సర్వం లోకా సమస్తా సుఖనో భవతు.
ధన్యవాదాలు స్వామి. ఇది శ్రోతలారా, భారతీయత మన బాధ్యత శ్రీ లోకేశ్వరానంద మహారాజ్ స్వామీజీతో శ్రీ సాయిదత్త మానస్పీఠం పెందుర్తిలో జరుగుతున్నటువంటి ధర్మ విశేషాలు, ధర్మ జాగరణ, అలాగే సమాజ సేవ గురించి చేసిన విశేషాలు మనం తెలుసుకుందాం. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. నేను మీ హోస్ట్ వెంకటవుట్టుకూరి. జై శ్రీరామ్, జై భారత మాత.
ఇంతవరకు మీరు విన్నారు వెంకటవుట్టుకూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం May 28, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.